ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தெய்வீம் சரஸ்வதீம் வ்யாசம் தத்தோ ஜயமுதீரயேத். நஷ்டப்ராயேஷு அபத்ரேஷு நித்யம் பாகவத சேவய பகவதீர் உத்தம ஸ்லோகே பக்திர் பவதி நைஷ்டிகி மூகாம் கரோதி வாசாலம் பங்கம் லங்கயதே கிரிம் யத் க்ருபா தமஹம் வந்தே ஸ்ரீகுரும் தீனதாரணம் பரமானந்த மாதவம் ஸ்ரீசைதன்ய ஈஸ்வரம் கிருஷ்ணாய வாசுதேவாய தேவகீ நந்தனாய ச நந்தகோபகுமாராய கோவிந்தாய நமோ நமஹ. நமஃ பங்கஜநாபாய நமஃ பங்கஜமாலினே நமஃ பங்கஜநேத்ராய நமஸ்தே பங்கஜாங்ரயே. ஹே கிருஷ்ண கருணா சிந்தோ தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்த ராதா காந்த நமோஸ்துதே. தப்த காஞ்சன கௌராங்கீ ராதே விருந்தாவனேஸ்வரி ருஷபானசுதே தேவி பிரணமாமி ஹரி பிரியே. வாஞ்சாகல்பதருபேஷ்ய க்ருபாசிந்துப்ய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நம. ஜெய ஸ்ரீ கிருஷ்ண சைதன்ய பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்த விருந்த. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா 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 ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே 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 கிருஷ்ணா.
చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం 74వ అధ్యాయం రాజస్వీ యజ్ఞమున శిశుపాలుని వధ. ఇందులో 6వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు, 6 నుండి 16 వరకు భాష్యాలు లేవు, ఉన్న 1-2 లైన్లు భాష్యం ఉంది. 17వ శ్లోకాన్ని మనం చర్చించుకుందాం. 6వ శ్లోకం సుఖదేవ గోస్వామి పలికెను. ధర్మరాజు ఈ విధంగా పలికిన వాడై యజ్ఞమునకు ఉపయుక్త సమయం కొరకు వేచి ఉండెను. పిదప శ్రీకృష్ణుని ఆదేశంతో అతడు వేదవాదులకు తగిన పురోహితులను యజ్ఞ నిర్వహణము కొరకు ఎంచుకునెను. భాష్యం: యజ్ఞమునకు ఇచ్చట పేర్కొనబడిన ఉపయుక్త సమయం వసంత ఋతువు అని శ్రీమద్ భాగవత ప్రఖ్యాత వ్యాఖ్యాత అయిన శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించారు. 7-9 శ్లోకాలు. కృష్ణ ద్వైపాయనుని, భరద్వాజుని, సుమంతుని, గౌతముని, అసితుని, వశిష్ఠుని, కణువుని, చవనుని, మైత్రేయుని, కవశుని, త్రితుని, విశ్వామిత్రుని, వామదేవుని, సుమతిని, జైమినిని, క్రతువును, పైలుని, పరాశరుని, గర్గుని, వైశంపాయనుని, అధరువుని, కశ్యపుని, ధౌమ్యుని, భార్గరాముని, ఆసురిని, వీతిహోత్రుని, మధుచ్చందుని, వీరసేనుని, అకృత వ్రణుని యుధిష్ఠిరుడు ఎంపిక చేసుకునేను. భాష్యం: ఋత్విక్కులు, సలహాదారులు మున్నగు వివిధ స్థాయిలలో పనిచేయుటకు ఈ మహోన్నతమైన బ్రాహ్మణులను ధర్మరాజు ఆహ్వానించను. 10-11 శ్లోకాలు. రాజా, ఇతర ఆహ్వానితులలో ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, పుత్రులతో పాటు ధృతరాష్ట్రుడు, మహామతి యొక్క విదురుడు, పలువురు ఇతర బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉండిరి. వారందరూ యజ్ఞమును నిర్వహించుటకు, యజ్ఞమును సందర్శించుటకు పరమోత్సాహముతో ఉండిరి. నిజమునకు రాజులందరూ తమ పరివారములతో పాటుగా వచ్చి ఉండిరి. 12 శ్లోకం. పిదప బ్రాహ్మణులు బంగారు నాగలతో యజ్ఞభూమిని దున్ని యథావిధిగా ధర్మరాజుని యజ్ఞ దీక్షితుని గావించిదురు. 13-15 శ్లోకాలు. పూర్వము వరుణదేవునిచే నిర్వహించబడిన రాజసూయ యజ్ఞమునందు వలె ఈ యజ్ఞమునందు స్వర్ణమయ ఉపకరణములు ఉపయోగించబడినవి. ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, పలు ఇతర లోకపాలులు, సిద్ధగణము, పరివార సమేతులై గంధర్వులు, విద్యాధరులు, మహాపన్నగములు, మునులు, యక్షులు, రాక్షసులు, దేవలోక ఖగములు, కిన్నరులు, చాణూరులు, చారణులు, భూపాలురు మునగు వారందరూ ఆహ్వానింపబడిన వారై పాండసుడు ధర్మరాజు నిర్వహించడి ఆ రాజసు యజ్ఞమునకు అన్ని దిక్కుల నుండి విచ్చేసిరి. అట్టి యజ్ఞము కృష్ణ భక్తునకు మిక్కిలి ఉపయుక్తమైనది. కనుక దాని వైభవమును గాంచి వారు కించిత్తైనను విస్మితులు కాలేదు. భాష్యం. ధర్మరాజు గొప్ప కృష్ణ భక్తునిగా విశ్వప్రసిద్ధుడు, కనుక అతనికి అసాధ్యమైనది లేదు. 16 శ్లోకం. పూర్వము దేవతలు వరుణుని చేత యజ్ఞము చేయించినట్లుగా దేవవర్చస్సు కలిగిన బ్రాహ్మణులు ధర్మరాజు నిమిత్తం యథావిధిగా రాజసు యజ్ఞమును నిర్వహించిరి. 17 శ్లోకం. ఇక్కడ బోర్డు మీద ఉంది చూడండి.
సూచ్యేహన్యవనీపాలో యాజకాన్ సదసత్పతీన్ అపూజయన్ మహాభాగాన్ యథావత్సు సమాహితః.
భావం వశం చెప్పినది భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శ్రీల ప్రభుపాద. భావము. సోమరసమును గ్రహించడి దినమున ధర్మరాజు యాజ్ఞికులను, సభయందలి శ్రేష్ఠ పురుషులను చక్కగాను సావధానముగాను అర్చించాను. భాష్యము. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున శ్రీల ప్రభుపాదుల వారు ఇట్లు రచించరి. యజ్ఞ నిర్వహణం జరిగినప్పుడు యజ్ఞమునందు పాల్గొనిన వారికి సోమరసమును వసగుట వైదిక పద్ధతి. సోమ చెట్టు నుండి వచ్చే ఆ రసము ఒక రకమైన ప్రాణాదాయకమగు పానీయము. సోమరసమును గ్రహించిన దినమున ధర్మరాజు యజ్ఞ నిర్వహణలోని లోపమును గమనించుటకు నియోగించినట్టు ప్రత్యేక పురోహితుని విశేష ఆదరముతో ఆహ్వానించను. వేదమంత్రములను చక్కగా వివరించుట, యుక్త స్వరముతో ఉచ్చరించుట దీని భావం. మంత్రోచ్చరణ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఋత్వికులు ఏదేని పొరపాటు చేసినచో పరీక్షకుడు వెంటనే దానిని సరిదిద్దును. ఆ విధముగా యజ్ఞ నిర్వహణము చక్కగా నిర్వహించబడును. చక్కగా నిర్వహింపబడనిదే యజ్ఞము కోరిన ఫలమును ఇవ్వజాలదు. కలియుగములో అటువంటి బ్రాహ్మణుడు యాజ్ఞికుడు అలభ్యుడు. కనుకనే అట్టి యజ్ఞ నిర్వహణము నిషేధించబడినది. కేవలం హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన యజ్ఞమే శాస్త్రములందు ఉపదేశించబడినది. అందరూ చెప్పండి.
ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
హరే కృష్ణ. ధర్మరాజు కృష్ణుని యొక్క వైభవాన్ని విశ్వానికి అందరికీ కూడా చాటి చెప్పాలనే ఉద్దేశంతో రాజసు యాగాన్ని తలపెట్టాడు. దానికి కృష్ణుడు ఆమోదాన్ని తెలిపాడు. కృష్ణుడు అనుజ్ఞతో ధర్మరాజు తన దగ్గర ఉన్నటువంటి నలుగురు సోదరుల్ని కూడా నాలుగు దిక్కులకు పంపించి వారందరి చేత మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడాను తన యొక్క అధికారంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడే రాజసు యాగం చేయడానికి అర్హుడవుతాడు. అలా తెచ్చుకున్న తర్వాత ధర్మరాజు కృష్ణుని పిలిపించి, ప్రపంచమంతా కూడా ఇప్పుడు మా ఆధిపత్యంలోకి తెచ్చుకున్నాము, దీన్ని మీ పాదాల చెంత సమర్పిస్తున్నాము, దీన్ని నువ్వే సామ్రాట్టుగా చక్రవర్తిగా పరిపాలించు, లేదు నీ అనుమతిస్తే నీ సేవకులుగా మేం పరిపాలిస్తామని చెప్పి ధర్మరాజు ప్రార్థించాడు. కృష్ణుడు ఎంతో ఆనందపడి, ఈ ప్రపంచాన్ని ధర్మబద్ధంగా పాలించడానికి నా ధర్మ ప్రతినిధిగా నీవే సరైనటువంటి అర్హత కలిగి ఉన్నావు కాబట్టి నువ్వే ఈ రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి కృష్ణుడు అనుగ్రహించి రాజసు యాగాన్ని చేయమని చెప్పాడు. ధర్మరాజు రాజసు యాగాన్ని చేయడానికి మొదలుపెట్టాడు. ఆ రాజసు యాగాన్ని మొదలుపెట్టే ముందుగా అందరినీ కూడాను ఆహ్వానించాడు. ఇక్కడ ఈ శ్లోకాలన్నింటిలో కూడాను ఆయన ఎవరెవరిని ఆహ్వానించాడు, ఏ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు అదంతా కూడా వర్ణించారు. భగవంతుడి కోసం ఒక పూజా కార్యక్రమం చేస్తున్నాడు ఆయన, భగవంతుడి కోసం ఒక రాజసు యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఆ రాజసు యజ్ఞంలో రాజుగా కృష్ణుని నిలబెట్టాలన్నది ఆయన ఏకైక ధ్యేయం. దానికోసం అందరినీ కూడాను పిలుస్తున్నాడు. అందుకనే మనం అంటాం కదా, దేవుడి కళ్యాణానికి ఊరంతా చుట్టాలి. దేవుడి కళ్యాణం జరుగుతుంటే దానికి ఊరంతా చుట్టాలి, అందరూ రావచ్చు. ఇక్కడ ఈ భగవంతుడికి జరిగేటువంటి ఒక గొప్ప లోక కళ్యాణ కార్యక్రమం రాజసు యజ్ఞం. అందుకనే దీనికి ఉన్నతమైనటువంటి లోకాల నుంచి మునివర్గం వచ్చారు, ఇంకా ఉన్నతమైన లోకాల నుంచి దైవగణం వచ్చారు, భూలోకంలో నుంచి రాజగణం వచ్చారు, ముగ్గురు కూడా వచ్చారు. ఇక్కడ చెప్పినట్టు వివరణ అన్నింటిలో మీకు చూసినట్లయితే ఒక పక్క మునిగణం, ఇంకొక పక్క దైవగణం, ఇంకొక పక్క రాజగణం, అందరూ కూడా వచ్చున్నారు. అక్కడ సృష్టిలో అత్యంత ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వీళ్ళందరూ వచ్చినటమే కాకుండా వర్ణాశ్రమంలో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధులు అందరూ వచ్చున్నారండి. అక్కడ యుధిష్ఠిర మహారాజు అందరినీ ఆహ్వానించారు. ఇంతమంది వచ్చి అది ఒక చెప్పాలంటే మహామహా వైభవ ఉత్సవం అని చెప్పాలి, మహోత్సవం అని చెప్పాలి. అలాంటి ఆ మహోత్సవాన్ని యుధిష్ఠిర మహారాజు చేయడానికి సంకల్పించి ఆయన రాజసు యాగం కోసం అందరినీ ఆహ్వానించిన తర్వాత ఈరోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేశారు, జ్యూస్ ఇచ్చాడు. మనం కూడా ఏదైనా కార్యక్రమానికి పిలిచినప్పుడు మొట్టమొదట ఏం చేస్తాము, కాస్త చల్లని పానీయాలు ఇస్తాం. అలా యుధిష్ఠిర మహారాజు సోమరసాన్ని ఇచ్చాడు. ఈ సోమరసం అంటే ఏమిటి అంటే, ఇది సోమ అనేటువంటి చెట్టు నుంచి తీసేటువంటి రసము, ఇది ప్రాణదాయకమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే రెండు కూల్ డ్రింకులు ఉన్నాయే, ఆ కూల్ డ్రింకులు తీసుకుంటే బాగా హార్ట్ వేడి చేస్తుంది. ఎన్నెన్నో సంవత్సరాలు అది నెలలో నిలవండిపోయింది మనం తీసుకుంటున్నాం. పైకి చల్లదనాన్ని తీసుకున్న లోపల తర్వాత అది వేడే కలిగిస్తుంది. కానీ ఇక్కడ ఈ కూల్ డ్రింక్ సోమరసం ధర్మరాజు అక్కడ ఉన్న వాళ్ళ అతిథులందరికీ ఇస్తున్నాడు. దానివల్ల వాళ్ళందరికీ కూడా ప్రాణదాయకమైనటువంటి శక్తి లభిస్తుంది. తప్ప అదేదో మత్తు పదార్థం కాదు, ఇంకొక మత్తు పానీయము కాదనమాట. బయట చాలా మంది సోమరసం అనగానే దీనిని అపార్థం చేసుకుంటారు. అప్పుల్లో కూడాను పూర్వ రోజుల్లో సోమరసాన్ని తాగుతూ ఉండేవారు కదా. మనం కూడా ఇప్పుడు సోమరసం బదులు సారారసం తాగితే ఏముంది అని చెప్పేసి అంటారు. సోమరసం వేరే, సారారసం వేరే. సోమరసం తీసుకుంటే ప్రాణశక్తి వస్తుంది, సారారసం తీసుకుంటే ఉన్న ప్రాణశక్తి సస్తుంది. ఇక్కడ జరిగే ప్రతిది కూడాను వేదబద్ధంగా ఒక నియమానుసారంగా జరుగుతుంది. యుధిష్ఠిర మహారాజు ఏం చేశారు, మొట్టమొదట ఈ శ్లోకంలో ప్రకారంగా ప్రత్యేకంగా నియోగించినటువంటి ఒక ప్రత్యేక పురోహితుని విశేష ఆదరణతో ఆహ్వానించాడు. ఈ పురోహితుని పని ఏమిటి, యజ్ఞం అంతా కూడా చుట్టూ తిరగడం, ఎక్కడన్నా ఎవరైనా సరే ఆ యజ్ఞంలో మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఏదైనా సరే ఉచ్చారణ లోపం జరిగింది అంటే ఆ ఉచ్చారణ లోపాన్ని అప్పటికప్పుడే సరిదిద్దడం అక్కడే. ఎందుకంటే వాళ్ళు యజ్ఞం చెప్తూ ఉంటారు, యజ్ఞంలో మంత్రాలు చదువుతూ ఉంటారు, ఎన్నో మిత్రస్యం వరుణ సిన్న ఇంద్రో బృహస్పతి అని. అందులో వరది ఎక్కడన్నా ఏదైనా సరే చిన్న పొరపాటు వచ్చిందంటే సంస్కృతం ఇది. సంస్కృతం అని అంటే ఒక అక్షరం కాదు, ఒకే అక్షరంలో దీర్ఘం తేడా వచ్చినా కానీ అర్థాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. చాలా చాలా కష్టం. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు కలిసి తపస్సు చేశారు. కష్టపడి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నారు. విభీషణుడు అడగాల్సింది ఆయన అడిగాడు, ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటిది నాకు ప్రసాదించండి అన్నాడు. బ్రహ్మదేవుడు భగవంతుని భక్తి ఒక్కటే ఉత్కృష్టమైన, అదే ప్రసాదిస్తానన్నాడు. రావణాసురుడు అడగాల్సింది అడిగాడు, నాకు మరణమే లేకుండా చేయండి అన్నాడు. సరే అతను కోరాల్సిన కోరిక అతనికి బ్రహ్మదేవుడు చెప్పాడు, మరణం లేకుండానంటే నాకు లేకుండా ఉంటాయి కదా నీకు లేకుండా చేయడానికి, నాకు మరణం ఉంది. సహస్రయుగ పర్యంతం తేహోరాత్ర విదోజన కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఆ 100 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడికైనా ఆయుష్ తీరింది. అందుకే బ్రహ్మదేవుడు ఇంకేదన్నా వరం కోరమని అడిగితే రావణాసురుడు, సరే ఒక్క మానవుణ్ణి మినహాయించి ఇంకెవరి వల్ల కూడాను, దేవ గంధర్వ కిన్నెర కింపురుష వాళ్ళంతా వచ్చినారు ఇక్కడ, ఈ యక్షులు రాక్షసులు మునులు దేవలోక ఖగములు కిన్నరులు చారణులు భూపాలు అందరూ వచ్చున్నారు యజ్ఞానికి. రాజసు యజ్ఞం సామాన్యమైనటువంటి యజ్ఞం కాదు, ఇది చాలా చాలా మహాయజ్ఞం. ఇది మనం అనుకుంటున్నట్టుగా రాజసు యజ్ఞానికి కేవలం రాజులు మాత్రమే వచ్చి ఉండలేదు, అక్కడ అక్కడ అందరూ వచ్చున్నారన్నమాట. శివుడు ఇలాంటి దేవతలందరూ, బ్రహ్మ శివుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చున్నారు. వీరంతా వచ్చి అక్కడ అదృశ్య రూపాల్లో రాజసు యజ్ఞాన్ని వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాంటి ఈ యజ్ఞంలో ఇంతమంది ఈ మునిగణము వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని ఉన్నారు. మరి ఇలాంటి యజ్ఞాన్ని ఇంత అద్భుతంగా ఇంత వైభవంగా చేస్తున్నప్పుడు ఈ యజ్ఞంలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి? కృష్ణుడి యొక్క వైభవాన్ని అందరికీ కూడాను తెలియజేయాలి. అది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ కృష్ణుడి వైభవాన్ని అందరికీ తెలియజేసే నిమిత్తం ఎంతమాత్రం కూడాను ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు అనే ఉద్దేశంతోనే యుధిష్ఠిర మహారాజు అన్ని వైపులా కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. యజ్ఞం జరుగుతుందంటే ఒక ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటంటే యజ్ఞం దగ్గర మంత్రోచ్చరణ. ఎవరైతే యజ్ఞ బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళు కూర్చొని మంత్రోచ్చరణ స్పష్టంగా చేయాలి. మనం ఇందాక చెప్పుకున్నాం, సంస్కృతంలో కొంచెం తేడా వస్తే అర్థాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. రావణాసురుడు కోరాల్సింది ఆయన కోరాడు, విభీషణుడు కోరాల్సింది ఆయన కోరుకున్నాడు, చివరికి మన కుంభకర్ణుడు ఆయన కోరాల్సింది ఆయన కోరాడు. కానీ ఏమైందంటే ఆ సమయంలో ఆయనకి ఇంద్రాసనం కావాలని అడగపోయి నిద్రాసనం అడిగేశాడు. కొంచెం మగత మీద కొద్దిగా మగత నిద్రలో ఇంద్రాసనం అడగపోయి నిద్రాసనం అడిగేశాడు. కొంచెం తేడా వచ్చేసరికి ఏమైంది? అది నిద్రాసనమే. శాశ్వతంగా 6 నెలల పాటు నిద్రాసనం వచ్చేసింది అనమాట. 6 నెలల నిద్ర, ఒకరోజు మెలకువ, మళ్లీ 6 నెలల నిద్ర. ఆ మంత్ర ఉచ్చారణ అనేటువంటిది కొంచెం ఏమాత్రం కనుక తేడా వస్తే, చేసే వ్రతంలో గాని యజ్ఞంలో గాని ఏమాత్రం పొరపాటు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి సరైన ఫలితం దక్కే అవకాశం లేదు. సరిగదా, దానికి విభిన్నమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే మంత్ర ఉచ్చారణ అనేది చాలా చాలా ముఖ్యం. యుధిష్ఠిర మహారాజు దానికనే ఒకరిని పెట్టేశాడు. ఆయన పని ఏమిటంటే యజ్ఞమంతా తిరుగుతూ మంత్ర ఉచ్చారణ అన్ని చోట్ల నుంచి సరిగ్గా వస్తుందా లేదా, ఎక్కడైనా పొరపాటు వచ్చిందంటే అక్కడే అప్పుడే దాని వెంటనే సరిదిద్దేది. అయితే యుధిష్ఠిర మహారాజు ఈ కార్యాన్ని దేనికోసం చేస్తున్నాడు అనంటే భగవంతుని యొక్క ప్రీత్యర్థం. భగవంతుడికి ఏది తక్కువ జరగకూడదు. మంత్రోచ్చరణే సర్వోత్కృష్టమని కాదు ఇక్కడ చెప్పేది. మంత్రోచ్చరణ కన్నా ముందేం కావాలి? మనోభావన కావాలి. మనోభావన కావాలి. మనోభావనతో కూడిన మంత్రోచ్చరణ పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. యుధిష్ఠుడికి మనోభావన అప్పటికే ఉంది. మనస్సు, ఆయన మనస్సు ఎక్కడుంది? యుధిష్ఠుడి మనస్సు ఎక్కడుంది? సవై మన కృష్ణ పాదారవిందయోహో, కృష్ణుడి పాద పద్మాల చెంత ఉంది. కాబట్టి కృష్ణుడికి అన్ని పరిపూర్ణంగా చేయాలని చెప్పి అత్యంత జాగ్రత్తగా ఆయన చేస్తున్నాడు. ఎవరో ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ, నాకు ఇంద్రుడి పట్ల మంచి శత్రువుగా ఉండేటువంటి ఒక సంతానం కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడంట. అయితే ఇంద్రారి అని చెప్పేసి అనబోయి ఇంద్రా అరి అని చెప్పేసి అన్నాడు. ఇంద్ర అరి అనంటే ఇంద్రుడికి శత్రువు అని. ఇంద్రా అరి అని అనగానే అదేమైపోయిందంటే ఇంద్రుడికి మిత్రుడు అయిపోయింది. ఆ విధంగా ఒక దీర్ఘం తేడా వచ్చేసరికి ఫలితమే వ్యతిరేకమైపోయింది అనమాట. మంత్రోచ్చారణ సంస్కృతంలో అంత ముఖ్యమైనటువంటి పట్టింపు ఉంటుందన్నమాట. కానీ ఆ మంత్రోచ్చారణే గనక మనము భక్తిభావంతో చేసినట్లయితే, భగవంతుని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో చేసినట్లయితే, ఆ చేసేటువంటి మంత్రోచ్చారణలో ఎప్పుడన్నా ఏదైనా సరే పొరపాటు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు దేన్ని గ్రహిస్తాడు? భావగ్రాహి జనార్దన, భావాన్ని గ్రహిస్తాడు. ద్వారకా మందిరంలో ఒక రోజు కూడా మందిరాన్ని శుభ్రం చేసేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. రోజు మందిరాన్ని శుభ్రం చేయడం, మందిర మార్జనం చేయడం ఆయన సేవ. అలా ఆ మందిర మార్జనం చేసుకుంటూ ఆయన భగవంతుడి కోసం ఏదో పాటలు పాడుకుంటూ ఉన్నాడంట. పాటలు పాడుకుంటూ ఉండు, అందులో భగవంతుని స్తుతిస్తూ ఉన్నాడు. భగవంతుని స్తుతించేటప్పుడు ఎక్కడో ఒకసారి ఆయన ఆ స్తుతిలో ఎక్కడో ఒక అమరపతి అని చెప్పేసి ఒక శ్లోకంలో వచ్చింది. ఈయన స్తుతిలో ఏం చేశాడనంటే దాన్ని సరిగా ఉచ్చరించలేక మరపతి అని చెప్పి స్తుతించాడు. అమరపతి అంటే ఇంద్రుడికి కూడాను పతి అయినటువంటి వాడు భగవంతుడు అని చెప్పడం. ఆ అమరపతి అనబోయి మరపతి అనేశాడు. మరపతి అని అనగానే వెంటనే అక్కడ ఉన్న పూజారి పరిగెత్తుకుంటూ వచ్చి, ఒరే విధవ ఆపు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం స్తుతిస్తున్నావు, అంతా కూడాను అప్రక్షేప మాటలు మాట్లాడుతున్నావు. అక్కడ ఉండేది అమరపతి అని స్తుతించాలి, నువ్వు మరపతి అనేసేసి శ్లోకాన్ని భ్రష్టు పట్టించేసావు, భ్రష్టుడా అని చెప్పేసి తిడుతున్నాడు. చాలా బాధపడిపోయాడు ఈయన. అయ్యో, నేను భగవంతుడిని ఆ విధంగా నేను నిందించానా, స్తుతించాలని చెప్పి ఉద్దేశంతో చెప్పానే, నాకు అంతగా రాదు ఆ శ్లోకము, కానీ భగవంతుని స్తుతించాలనేటువంటి ఒక కోరికతో నేను అలా అన్నానని చెప్పి ఆయన చాలా బాధపడిపోయాడు. భగవంతుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు, పదే పదే ప్రాధేయపడ్డాడు. అక్కడితో ఆయన అయిపోయింది. ఆ బ్రాహ్మణుడి కథ మొదలైందనమాట. ఆ రాత్రి భగవంతుడు బ్రాహ్మణుడికి స్వప్నంలో కనిపించి, ఏమిటయ్యా పొద్దున నా భక్తుని ఏదో అంటున్నావు, ఆయన ఏదో నన్ను సేవించాలి కీర్తించాలనే భావంతో ఆ శ్లోకాన్ని చెప్పాడు, ఎందుకంటే రోజు మీరు అందరూ చెప్పేది చూసి ఈ పూజలంత భక్తి కూడా నాకు లేదే, కనీసం భగవంతుని నోటితో ఒక శ్లోకం అన్నా చెప్పలేకపోతున్నానే, ఒకటన్నా చెప్దాము అని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అమరపతి అనలేక మరపతి అన్నాడు. ఏ అంటే తప్పేముంది, ఆయన నేను మరపతిని కాదా, నేను అమరపతిని నేనే, మరపతిని నేనే. మరపతి అనంటే వృక్షానికి పత్తి అని వస్తుంది అనమాట. అమరపతి నేనే, మరపతి నేనే. ఏ నీకేం సమస్య? నా భక్తుడు ఆయన భక్తిభావంతో ఆ విధంగా పాడినప్పుడు అందులో సంస్కృత ఉచ్చారణలో లోపం ఉంటే మాత్రం నీకేం సమస్య అది అని చెప్పి భగవంతుడు ఆయన్ని మందలించాడు. ఎందుకని? నిజంగా చెప్పాలంటే మరపతి అమరపతి రెండు ఆయనే. మనకి వేదంలో చెప్పబడింది, శ్రీయపతి యజ్ఞపతి ధరాపతి దేహాపతి లోకపతి పతిర్గతి చాందక వృష్టి సాత్వతామ్య ప్రతింసతి. శ్రీయపతి అంటే లక్ష్మీపతి ఆయనే, యజ్ఞపతి ధరాపతి లోకపతి దియాపతి సాత్వతాంపతి. సాత్వతాం అంటే భక్తులు, వైష్ణవులు. ఆ వైష్ణవులకి పతి, చెప్పుకుంటే చివరికి వెంకటాచలపతి. సర్వం కూడా ఆయనే. కాబట్టి అక్కడ భగవంతుడు ఏం గ్రహిస్తున్నాడు? ఆ భావాన్ని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు అనమాట. అందుకనే ఇక్కడ ఈ భాష్యంలో ప్రభుపాదుల వారు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానులో చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ భాష్యంలో ప్రస్తావిస్తూ, కలియుగంలో ఇలాంటి ఈ భావంలో ఏదైనా సరే మనము యథార్థమైనటువంటి అవగాహన కలిగి ఉన్నట్లయితే హరినామ సంకీర్తనే తీసుకోవాలి. భావంలో అవగాహన ఉంటే, బాహ్యంలో గనక అవగాహన ఉంటే దానికి మంత్రోచ్చరణ, దానికి స్పష్టమైనటువంటి రాగము, స్పష్టమైనటువంటి తాళము, ఆ సామవేదం ఉంటుంది. మనకి మందిర ప్రారంభోత్సవం అప్పుడు సామవేదం పాడారనమాట. ఆ సామవేదం అంతా కూడా వింటే దానికి ప్రత్యేకమైన రాగము, దానికంటూ ఒక పద్ధతి, దానికంటూ ఒక స్వరం, హెచ్చు తగ్గులు ఇవన్నీ ఉన్నాయి. వాటిలో ఏమాత్రం తేడా వచ్చినా మనకు తేడా అయిపోతుంది. అలా కాకుండా ఈ కలియుగంలో బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, యజ్ఞం చేసేటప్పుడు నిజమైనటువంటి నామ సంకీర్తన అనేటువంటి ఈ యజ్ఞాన్నే కలియుగంలో స్వీకరిస్తారు అని చెప్పి ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎందుకని? భాగవతంలో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది. కృష్ణవర్ణం త్విష అకృష్ణం సాంగో పాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. సుమేధసః అంటే అత్యంత బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఈ కలియుగంలో సంకీర్తన యజ్ఞాన్ని స్వీకరిస్తారు. సంకీర్తన యజ్ఞాన్ని స్వీకరించి భగవంతుణ్ణి ఎవరిని, కృష్ణవర్ణమే కృష్ణుడి యొక్క కేటగిరీ. కృష్ణుడు దేవాది దేవుడు, ఆయన కూడా దేవాధిదేవుడు. ఎవరు ఆయన? కానీ త్విష అకృష్ణం. శరీర రీత్యా చూస్తే శరీర వర్ణం మాత్రము కృష్ణవర్ణం కాదు. కృష్ణవర్ణం అంటే నలుపు అని అనమాట. శరీరం అయితే త్విష అకృష్ణం, కానీ తరగతి చూస్తే కృష్ణవర్ణం. అంటే కృష్ణుడు దేవాదిదేవుడు, ఆయన కూడా దేవాదిదేవుడే. సాంగ ఉపాంగ అస్త్ర పార్షదం, ఆయన తన అనుచరులతోనూ అనుయాయులతోనూ అందరితో పార్షదులతోనూ కలిసి వచ్చాడు. ఆయన అస్త్రాలను కూడా తీసుకుని వచ్చాడు, కరతాళ మృదంగాలు. మరి ఎవరైనా శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభు యజ్ఞై సంకీర్తన ప్రాయై, కలియుగంలో అత్యంత బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు. యజంతిహి, యజంతిహి అనేది స్వీకరించేవారు, చేసేవారు. సుమేధసః అత్యంత బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఈ కలియుగంలో సంకీర్తన యజ్ఞాన్ని స్వీకరించి భగవంతుని సేవిస్తారు. ఎందుకని? భక్తియుక్త సేవ విధానంలోనే ఎంతో గొప్పతనం ఉంది. ఆ విధానం అన్నటువంటిది మనలో ఏమన్నా అవలోపాలున్నా అవలక్షణాలున్నా వాటిని అధిగమించి మనకి భగవద్ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. దీనికి మంచి ఉదాహరణ భాగవతంలో అతిథి కశ్యపులు. కశ్యపుడికి ఇద్దరు భార్యలుంటారు, ద్వితీయ అతిథి. అతిథి 12 మందికి జన్మనిస్తుంది, వాళ్ళని ఆదిత్యులు అని చెప్పేసి అంటారు. అందులో ఇంద్రుడు ఒకడు. ద్వితీయ కశ్యపుడు, దితికి పుట్టినటువంటి వాళ్ళనే దైత్యులు అంటారు, అంటే రాక్షసులు అంటారు. దితికి ఇద్దరు జన్మిస్తారు మొట్టమొదట. ఎవరు వాళ్ళిద్దరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు. వాళ్ళిద్దరూ కూడా వరాహ అవతారం చేత, నరసింహ అవతారం చేత సంహరించబడిన తర్వాత దితి చాలా బాధపడుతుంది హృదయంలో. నాకు పుట్టినటువంటి ఇద్దరు కూడాను ఆ ఇంద్రుడు వల్ల చనిపోయారు. ఇంద్రుడు విష్ణువుని ప్రేరేపించాడు, దానివల్ల వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. కాబట్టి ఇంద్రుడి మూలంగా ఇదంతా జరుగుతుంది. ఇంద్రుడికి కుర్చీ మీద మహా ఆశ, సింహాసనం అంటే విపరీతమైనటువంటి పేరాశ, దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి ఆయనకు ఉండదు. అందుకని ఆయన ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఈ విధంగా ఆటంకం కలిగిస్తున్నాడు. కాబట్టి ఇంద్రుడిని సంహరించేటువంటి ఒక కుమారుని నేను కనాలి అని చెప్పి దితి సంకల్పించింది. సంకల్పించి ఏం చేసిందనంటే, విషయాన్ని ఏమి బయట పెట్టకుండా కశ్యపుడి దగ్గరికి వెళ్లి ఎంతో వినయంగా సేవలు చేసింది. చాలా విధేయతతో ఆయన్ని అర్చించింది, రకరకాలైనటువంటి పూజలన్నీ కూడా ఆయనకు చేసింది. కశ్యపుడు ఆనందపడిపోయాడు, ఆ దితి ఎంత ఆనందంగా నన్ను ప్రసన్నం చేస్తుంది అని చెప్పి ఆయన ఆనందంలో పొంగి బొల్లిపోయి టక్కన ఒకరోజు ఏమన్నాడంటే, సతీమణి నువ్వు ఎంత గొప్ప సేవలు చేస్తున్నావంటే నీ సేవలతో అసలు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతాను, కాబట్టి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను, ఏ వరం కావాలో కొరకు ఇచ్చేస్తాను అని చెప్పన్నాడు. ప్రభుపాదుల వారు భాషలో చెప్తున్నారు, వాళ్ల పద్ధతి అంతా ఇలానే ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే అంతరంగంగా ఒకటి ఉద్దేశాన్ని కలిగి ఉండి బాహ్యంగా ఇంకొక రకంగా వ్యక్తుల్ని సంతృప్తిపరిచి వాళ్ళ అంతరంగ ఉద్దేశాలు తృప్తిపరచుకోవాలని ప్రయత్నించే వాళ్లతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు. ద్వితి అంతరంగంలో ఏమిటంటే ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కుమారుడు కావాలి, బాహ్యంగా పతిని ఎంతో గొప్ప గౌరవంతో సేవిస్తుంది. చివరికి ఏం కావాలో కోరుకోమని చెప్పి కశ్యపుడు అడగగానే ద్వితి ఏమందంటే, ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కుమారుడు నాకు కావాలి అని అడిగింది. కశ్యపుడు దిగ్భ్రాంతి చెందాడు, ఇదేంటి ఇంత ఘోరమైనటువంటి కోరిక అడుగుతున్నాం? ఇంద్రుడు విష్ణువుకి ప్రతినిధి కదా, దేవతలందరికీ అధిపతి. ఇంకా రకంగా చెప్పాలంటే ఇంద్రుడు ఎవరు? కశ్యపుడు కూడా కుమారుడే, ఎందుకంటే అతిథికి జన్మించినటువంటి వాడు. అందువల్ల ఇంద్రుణ్ణి సంహరించడం అనేటువంటిది ఆయన జీర్ణం కాలేదు. సొంత కుమారుణ్ణి సంహరించడానికి అడుగుతుంది, అది సొంత భార్య అడుగుతుంది, ఏం చేయాలి? అప్పుడు ఆయన బాగా ఆలోచించాడు, ఇది ఏదో ఒకటి ఎలాంటి పద్ధతి పెట్టాలంటే దీనివల్ల ఈమె కోరిక నెరవేరినట్టుండాలి, అదే సమయంలో ఈమెకి మంచి జరగాలి, అదే సమయం ఇంద్రుడు కూడా ఆయన కూడా రాజ్యాకాంక్ష చేత విపరీతమైనటువంటి భోగ అభిలాష చేత ఆయన కూడా ఈ విధమైనటువంటి ఇంద్రియ భోగభావనతో ఉన్నాడు, కాబట్టి ఆయనకి మంచి జరగాలి. బాగా ఆలోచించి కశ్యపుడు ఏం చేశాడంటే, సరే దేవి నువ్వు అన్నట్టుగా ఇంద్రుని సంహరించేటువంటి కుమారుడు నీకు కలగాలి అని అంటే నేను ఒక వ్రతం చెప్తాను, ఆ వ్రతాన్ని నువ్వు చెయ్యి, ఈ వ్రతాన్ని నువ్వు ఆచరిస్తే దానివల్ల ఇంద్రుని సంహరించే కుమారుడు నీకు జన్మిస్తాడు. అయితే ఒక చిన్న షరతు ఉంది ఇందులో, వ్రతం చేసేటప్పుడు ఎక్కడైనా గాని ఆ వ్రతములో ఆ క్రతువులో చిన్న ఆచరణ లోపం జరిగింది అంటే దానికి గాను ఇంద్రుడికి శత్రువు కాదు కదా, ఇంద్రుడికి మిత్రుడైనటువంటి వాడు జన్మిస్తాడు, ఇది మాత్రం చూసుకో అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత సరే చెప్పండి స్వామి ఏం చేయమంటారంటే, ఒక సంవత్సరం పాటు పుంసావన వ్రతం అనేటువంటిది చేయాలి. పుంసావన వ్రతం అంటే ఏమిటి? పురుషోత్తముడైనటువంటి విష్ణువుని సేవించేటువంటి వ్రతం ఇది. ఎలా చేయాలి ఈ పుంసావన వ్రతం అని ఇవన్నీ అడుగుతుంది అనమాట. అడిగితే కశ్యపుడు వివరిస్తాడు ఈ పుంసావన వ్రతం అని. అంటే ఆ పుంసావన వ్రతం చేయవలసిన సమయం కూడా చెప్తాడు. పుంసావన వ్రతం అంటే ఈ నవంబర్ డిసెంబర్ నెలలోనే అతి దితి నేను అతిథి అన్నాను పొరపాటున, దితి ఈ పుంసావన వ్రతాన్ని నిర్వహించినటువంటిది నవంబర్ డిసెంబర్ నెలలోనే నిర్వహించింది అనమాట. ఈ నెలే దానిని చేయడానికి అనువైనటువంటి సమయం. పుంసావన వ్రతం ఎలా చేయాలి? కశ్యపుడు చెప్తాడు పుంసావన వ్రతం చేయవలసిన పద్ధతి, పొద్దున్నే లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత పురుషోత్తముడైనటువంటి విష్ణువుని పూజించి సేవించాలి. తర్వాత ఆ విష్ణువుని సేవించే నిమిత్తం ఆయన దగ్గర మనం పూజ చేసేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి మంత్రాన్ని ఆయన దగ్గర మనం చెప్పాలి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిర్ పతయే అనేసి ఒక మంత్రం ఉందన్నమాట. ఆ మంత్రాన్ని అక్కడ చెప్పాలి. చెప్పిన తర్వాత భగవంతుడికి అన్ని విధాలైనటువంటి స్తుతులు చేయాలి. చేసిన తర్వాత శరీరరీత్యా అన్ని రకాల శుభ్రతలు పాటిస్తూ ఆహారం తీసుకున్న తర్వాత కాళ్ళు చేతులు నోరు శుభ్రంగా కడుక్కోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఇవన్నీ చేయాలి అని చెప్పి చెప్పాడు. దితి మాత్రం ఎట్లయినా సరే ఇంద్రుని సంహరించి కుమారుని కనాలనే పట్టుదలతో ఏం చేస్తుంది? విష్ణువుని రోజు ఆరాధిస్తుంది. తమాషా చూడండి, దితికి తెలుసు హిరణ్యాక్షుని హిరణ్యగర్భుని సంహరించింది ఎవరు? విష్ణువే. అందుకనే తన కుమారులను సంహరించిన వాడినే పూజిస్తూ ఉంది, తన కుమారులను సంహరించిన వాడికి కారణమైనటువంటి వాడిని సంహరించేటువంటి కుమారుని కనడం కోసం సంవత్సరం అంతా ఆమె విష్ణు పూజ చేస్తుంది అనమాట. ఇలా ఒక సంవత్సరం పూర్తయ్యే సమయానికి ఒక రోజున పొరపాటున ఆహారం భుజించిన తర్వాత కాళ్ళు చేతులు నోరు కడుక్కోకుండానే సంధ్యావేళ నిద్రించింది. సంధ్యావేళ నిద్రించగానే, అందుకే మనం అసురు సంధ్య అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, సంధ్యావేళ నిద్రించగానే ఆ పొరపాటు కోసం ఎదురు చూస్తున్నాడు ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు ఏం చేశాడంటే, ముఖ్యమైన అంశం ఇక్కడ, దితి ఎప్పుడైతే కశ్యపుడి దగ్గర ఈ వరాన్ని పొందిందో, కశ్యపుడు ఎప్పుడైతే పుంసాను వ్రతాన్ని బోధించాడో, వెంటనే ఇంద్రుడు మారు వేషంలో దితి ఆశ్రమంలో ప్రవేశించి, అమ్మ దిక్కులేని వాడిని, నాకు ఏదైనా చిన్న సేవ ఉంటే చేసుకుంటాను, మీ దగ్గర పడి ఉంటాను అని చెప్పి దితి దగ్గరే చేరి సంవత్సరం పాటు దితికి సేవ చేశాడు. దితికి కావలసినటువంటి ఈ దర్భాసనం అని, అడవికి వెళ్లేసి ఫలాలు పుష్పాలు తేవడం అని, ఈ సేవ అంతా సంవత్సరం పాటు చేశాడు. పైన స్వర్గంలో మేనేజ్మెంట్ వదిలేశాడు. ఎందుకంటే ఇక్కడ ఇది ముఖ్యం కదా, ఇది కొంచెం పట్టించుకోకపోతే తనను సంహరించేవాడు పుడతాడు. అందుకని సంవత్సరం పాటు అక్కడ ఉండి సేవ చేశాడు. సేవ చేస్తే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఖచ్చితంగా దితిని ఈ వ్రతం నుంచి భంగం చేయాలి అనేసి. ఎప్పుడైతే ఆమె సాయంకాలం పాటు అట్లా నిద్రించిందో, అసురు సందేవాళ్ళు అంటారు మా అప్పుడప్పుడు ఆశ్రమంలో కూడా, సాయంత్రం పాటు ఎప్పుడు నిద్రిస్తే లక్ష్మీపతిలో వచ్చే అసురు సందేవాళ్ళు నిద్రపోదులే అని చెప్పంటారు. ఎప్పుడైతే దితి అలా నిద్రించిందో వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, ఇదే సమయం అని చెప్పేసి నిద్రూపాన్ని దాల్చి అతను వజ్రాయుధాన్ని చేతబూని దితి గర్భంలోకి ప్రవేశించాడు. అష్టసిద్ధుల్లో అణీమ లగీమ మహిమ ప్రాప్తి వసీక లాంటి అష్టసిద్ధుల్లో అణీమ అనేటువంటి అష్టసిద్ధి వల్ల అణువు కన్నా సూక్ష్మమైన రూపాన్ని ధరించి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇంద్రుడి దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయి కాబట్టి అణీమ సిద్ధితో అతను ఏం చేశాడు, గర్భంలోకి ప్రయాణించాడు. గర్భంలోకి ప్రయాణించి వజ్రాయుధం తీసుకుని ఆ శిశువును చూస్తే, మామూలుగా మనకి భాగవతం ఐదో స్కంధంలో వివరణ ఏమిటంటే గర్భం ఎలా ఉంటుందా అంటే చిమ్మ చీకటిగా ఉంటుంది, కనిపించదు అసలు ఏమి. ఇంద్రుడు లోపలికి వెళ్తే ఇంద్రుడికి ఆశ్చర్యం ఏమైంది అంటే గర్భం మొత్తం బంగారంలా ప్రకాశిస్తూ ఉంది. ఎందుకని? గర్భంలో పెరిగేటువంటి శిశువు ఈ పుంసావన వ్రతం ద్వారా వచ్చాడు కాబట్టి అతను బంగారంలా మెరుస్తున్నాడు అనమాట. గర్భం అంతా, గర్భకోశం అంతా కూడాను మెరుస్తూ ఉంది. ఇంద్రుడికి ఎప్పుడే అనుమానం వచ్చింది, ఇదేంటి గర్భం అంటే మామూలుగా చీకటిగా ఉండాలి కదా అని చెప్పి. సరే లోపలికి ప్రవేశించిన తర్వాత ఏం చేశాడు, వజ్రాయుధం తీసుకుని ఈ శిశువు కదా నన్ను సంహరించబోయేది, ఈ లోపల నేనే సంహరించేస్తే పోలా అని చెప్పేసి వజ్రాయుధంతో శిశువుని సంహరించేశాడు. సంహరించగానే ఆ శిశువు సంహరించబడలేదు. ఈయన వజ్రాయుధ ఘాతానికి, అంటే వజ్రాయుధం అంటే చాలా చాలా పెద్ద శక్తివంతమైంది, వజ్రాయుధంతో కొడితే ఒక ముక్క కాదు, ఆ శిశువు 7 ముక్కలు అయిపోయింది. 7 ముక్కలు అయిపోయిన తర్వాత ఆ 7 ముక్కలు కూడా ప్రాణం పోసుకున్నాయి. ప్రాణం పోసుకుని 7 శిశువులుగా మారి ఇంద్రుని చూస్తున్నాయి. ఇంద్రుని చూస్తుంటే ఇంద్రుడికి ఏమీ అర్థం కాలేదు, ఒకడు నాకు ప్రమాదం అనుకుంటే ఒకడిని సంహరిస్తూ 7 మంది తయారయ్యారు, 7 మందితో నేను ఎట్లా వేగేది, 7 మందిని కూడా వదలకూడదు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి వజ్రాయుధం తీసుకుని మళ్ళీ 7 మందిని తెగ నరికాడు. 7 మంది మళ్ళీ ఒక్కొక్కడు 7గా తయారయ్యాడు. 7 x 7=49 49 మంది తయారయ్యి వాళ్ళంతా కూడా బంగారపు రంగులో దేదీప్యమానంగా మెరుస్తూ వాళ్ళు ఇంద్రుని చూసి వాళ్ళు అడుగుతున్నారనమాట, ఎందుకయ్యా ఎట్లా నరుగుతావు, ఎందుకయ్యా ఎట్లా చంపుతావు, మమ్మల్ని చంపితే నీకేమొస్తుంది, ఎందుకు మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు అని అడిగారు వాళ్ళు. వాళ్ళ ప్రశ్నించగానే ఈయన మాన్పడిపోయాడు, ఇదేంటి వీళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇది అనవసరంగా దండగా ఈ ప్రయత్నము, మేమేమి నీ శత్రువులం కాదు, నీ మిత్రులమేనే, మేము నీ స్నేహితులమే, ఈ ప్రయత్నం దండగా నువ్వు చేసే కొద్ది పెరుగుతుంది, ఇది కావాలంటే ప్రయత్నించుకో అన్నాను. కానీ ఇంద్రుడు వెంటనే వజ్రాన్ని దింపేశాడు, ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, మేము నీ శత్రువులం కాదు నీ మిత్రులమే అన్నారు. అందుకని ఆయన ప్రయత్నం ఆపుకున్నాడు. ఆపుకోగానే వెంటనే ఇంతలో ఇదంతా గర్భంలో జరుగుతుండేసరికి దితికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఆమె లేచి చూస్తే, మెలకు వచ్చేస్తే ఏముంది, శిశువులు వీళ్ళంతా కూడాను ఈ వజ్రాయుధ ప్రఘాతం చేత వాళ్ళంతా కూడాను 49 మందే కనపడ్డారు, పక్కన ఇంద్రుడు ఉన్నాడు మౌనంగా. దితి చూసి ఆమెకు ఆశ్చర్యమైంది. ఇంద్రుని అడిగింది, నువ్వెలా వచ్చావు ఇక్కడికి, ఈ 49 మంది ఎవరు, యథార్థంగా నేను చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ సంవత్సరం పాటు పుంసవన వ్రతం ద్వారా నిన్ను సంహరించేటువంటి ఒక పుత్రుడిని కావాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను, అలాంటిది మరి 49 మంది ఎలా వచ్చారు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పి ఆమె ఉన్న విషయాన్ని చెప్పేసింది. ఆమె ఎప్పుడైతే ఉన్న విషయాన్ని చెప్పేసిందో వెంటనే ఇంద్రుడు ఏం చేశాడు, ఇంద్రుడు పశ్చాత్తాప భావంతో, అమ్మా నేను ఇంద్రుడిని ఈ కీర్తికాంక్షతో పదవికాంక్షతో నేను ఎంత దుర్మార్గానికి తలపడ్డానంటే పూర్తిగా ధర్మ విరుద్ధమైనటువంటి పని చేశాను నేను. ఇంద్రుడేమన్నాడు, ఎంత దుర్మార్గానికి నేను తలపడ్డానంటే ధర్మ విరుద్ధమైన పని చేశాను నేను, నీ గర్భంలోకి ప్రవేశించి గర్భంలో ఉన్న శిశువుని అక్కడే అంతం చేయాలని ప్రయత్నించాను నేను, ఎంత దుర్మార్గపు పని నేను చేశాను. అయితే జరిగిన విషయం ఏంటంటే నీ గర్భంలో సంవత్సరం పాటు నువ్వు చేసినటువంటి విష్ణు భక్తి వల్ల నీ బిడ్డ సంహరించబడలేదు, సరిగదా, అంతకంతకు ప్రాణం పోసుకున్నాడు. ఒక బిడ్డ నేను సంహరిస్తే 7 మంది అయితే మళ్ళీ 7 మందిని సంహరిస్తే 49 మంది అయ్యి ఆ 49 మంది కూడాను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో స్వర్ణంలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వాళ్ళంతా కూడాను నీవు చేసిన విష్ణు భక్తి చేత రక్షించబడ్డారు. వాళ్ళు నువ్వు చేసిన విష్ణు భక్తి ఎంత మహత్తరమైంది అని చెప్పి ఇంద్రుడు పొగిడాడు. అలా పొగడగానే దితి కూడా సంతృప్తి చెంది, ఇంద్ర నువ్వు నీ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, కాబట్టి ఈ 49 మందిని నీ మిత్రులుగా నీ దగ్గరే పెట్టుకో అని చెప్పేశాను. అక్కడ ప్రభుపాద భాష్యం ఏమి రాశారంటే, దితి ఉద్దేశము కూడా దుష్ట ఉద్దేశం, ఎందుకంటే ఒక రకంగా తన యొక్క ఈమెచ్చి 2వ భార్య, మొదటి భార్య కుమారుడు ఇంద్రుడు, అంటే ఈమె కూడా కుమారుడే కదా, ఒక రకంగా సొంత కుమారుడిని సంహరించాలనే ప్రయత్నంతో ఆమె వ్రతం చేసింది, ఆమె యొక్క ఉద్దేశం కూడా దుష్ట ఉద్దేశం. ఇంద్రుడు ఇతని ఉద్దేశం ఇది కూడా దుష్ట ఉద్దేశమే, ఎందుకంటే గర్భస్థ శిశువుని సంహరించాలని ప్రయత్నం చేశాడు, మోసబుద్ధితో అక్కడ కూర్చున్నాడు. కానీ ఇద్దరు ఆ ఉద్దేశంతో ఉన్నా గాని చేసిన ప్రయత్నం ఏమిటి అంటే పుంసావన వ్రతం, పురుషోత్తముని సేవించే వ్రతం చేశారు. కాబట్టి ప్రభుపాదులు వారు అంటున్నారు, అటు ఇంద్రుడు ఇటు దితి ఇద్దరు పవిత్రమయ్యారు ఆ వ్రతం ద్వారా. పవిత్రమయ్యి వాళ్ళు చివరికి ఆ సంవత్సరం పూర్తి అయ్యేసరికి మేము పొరపాటు చేశామని చెప్పి ఇద్దరు ఒప్పుకున్నారు. ఇంద్రుడు ఒప్పుకున్నాడు, దితి ఒప్పుకుంది. చాలా కష్టం అది. నేను తప్పు చేస్తాను, నేను తప్పు చేశాను అనేటువంటిది ఒప్పుకోవడం చాలా కష్టం. తప్పు చేయడానికి కొంత ధైర్యం కావాలి, చేసిన తప్పు ఒప్పుకోవడానికి ఇంకా చాలా ధైర్యం కావాలి, ఆ చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకా చాలా ధైర్యం కావాలి. కృష్ణుడు అనుగ్రహంతోనే అది సాధ్యమవుతుంది. అహంకారంతో ఉండేటువంటి నేను చేసిన తప్పును ఒప్పుకోవాలంటే కుదరదు. ఇంద్రుడు దితి ఇద్దరు సంవత్సరం పాటు సేవ చేశారు కాబట్టి విష్ణుకి చివరిలో వ్రతంలో లోపం జరిగినా గాని వ్రతం చెడ్డ ఫలితం దక్కింది. ఫలితం ఏం దక్కింది? ఇద్దరు మేము పొరపాటు చేశామని పశ్చాత్తాపడ్డారు, ఇద్దరు విష్ణువుని కీర్తించారు. ఈ సన్నివేశం అంతా చెప్పి సుఖదేవ గోస్వామి పరీక్షిత మహారాజుతో అంటాడు, రాజా నువ్వు కూడా ఇలాంటి కోవకే చెందినవాడివి, ఎందుకంటే నువ్వు కూడా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అశుద్ధ బ్రహ్మాస్త్రం వదిలాడు, ఈ ఇంద్రుడు వజ్రాయుధంతో వచ్చినప్పుడు దితి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా అయితే భగవంతుడి చేత రక్షించబడ్డాడో అట్లే నువ్వు కూడా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవంతుని యొక్క భక్తితో సేవ చేత సాక్షాత్ కృష్ణుడే వచ్చి నేను రక్షించాడు. ఇది భక్తియుక్త సేవకునేటువంటి గొప్పతనం. కాబట్టి దితి గర్భంలో మరుత్తులు అని 49 మంది ఎట్లా రక్షించబడ్డారో ఆ 49 మందిని కలిసి మరుత్తులు అంటారు. 49 మంది వీళ్ళు ఎట్లా అయితే రక్షించబడ్డారో ఉత్తర గర్భంలో ఉన్నటువంటి నువ్వు కూడా అట్లానే రక్షించబడ్డావు. కృష్ణుని యొక్క భక్తియుక్త సేవకున్న శక్తి ఇటువంటిది అని చెప్పి సుఖదేవ గోస్వామి చెప్తూ మాటల్లో పరీక్షిత గురించి కూడా చెప్తారన్నమాట. కాబట్టి విష్ణు యొక్క భక్తి సేవ ఎలాంటిది అని అంటే, ఈ భక్తి సేవలో మనం చేసేటప్పుడు ఇందులో లోపాలున్నా అవలక్షణాలున్నా దోషాలున్నా భగవంతుడు ఏం చేస్తున్నాడు, మనం చేసేటువంటి భక్తి సేవ ఏదైతే కొద్దిపాటి నిజాయితీతో చేయడానికి మనం ప్రయత్నించామో దాన్నే తీసుకుంటూ ఉన్నాడు. మనం చేసే భక్తి సేవలో మన దగ్గర ఎవరి దగ్గర కూడా ప్యూరిటీ పవిత్రత అన్నది లేదు, కొద్దో గొప్ప కొంచెం ఇసుమంత సిన్సియారిటీ అన్నది ఉంది. ప్యూరిటీ లేకపోయినా భగవంతుడు ఆ సిన్సియారిటీని ఆ నిజాయితీని తీసుకుని మన భక్తి సేవలను స్వీకరిస్తున్నాడే. ఇది భగవంతుడికి ఉండేటువంటి గొప్ప అవధారీ గుణం అన్నమాట. అందుకని మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా భగవంతునికి ఈ మంత్రోచ్చరణ సంస్కృత శ్లోకాలు ఇవన్నీ చెప్పేటప్పుడు ఉచ్చరణ మనకి ప్రాధాన్యత ఇచ్చినా దాని వెనకాల ప్రాధాన్యత ఇవ్వాల్సిన దేనికి, భావనకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకసారి జైపూర్లో ప్రభుపాదుల వారు ఉపన్యాసం ఇస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి వింటున్నారు. అప్పుడు ఆ పెద్దవాళ్లతో ప్రభుపాదుల వారు అన్నారు, ఇదిగో ఇక్కడ ఉన్న మా శిష్యులు శిష్యురాళ్ళు అందరూ వీళ్ళు చూడండి, వీళ్ళంతా కూడాను అమెరికా దేశానికి చెందిన యువతీ యువకులు, వీళ్ళంతా మన భారతదేశ ధర్మాన్ని తీసుకుని మన శ్లోకాలు మన శాస్త్రాల్లో ఉన్న ఈ శ్లోకాలను నేర్చుకుని వాళ్ళు చెప్తూ ఉంటే మనం ఇంతవరకు అందులో ఒక శ్లోకం కూడా తెలియకుండా ఉన్నాము, మన దౌర్భాగ్యవంతమైన స్థితి చూడండి అని చెప్పి అన్నారు. అవునా, వీళ్ళకి శ్లోకాలు తెలుసా? ఏది చెప్పించండి ఒక 2-3 శ్లోకాలని ఒక పండితుడు సంస్కృత పండితుడు ముందుకు వచ్చి అడిగాడు. అడగగానే ప్రభుపాదుల వారు ఒక శిష్యులను లేపి, అమ్మా నువ్వు లేచి ఉపదేశామృతం ఈశోపనిషత్తు ఈశోపనిషత్తు మొత్తం చెప్పమ్మా అని చెప్పేసి అన్నారు. ఈశోపనిషత్తు మీకు తెలుసు కదా, 108 ఉపనిషత్తుల్లో 10 ముఖ్యమైనటువంటి ఉన్నాయి, ఆ 10లో ఈశోపనిషత్తు అత్యంత ముఖ్యమైనది. ఈశోపనిషత్తు శ్లోకం చెప్తుంది కావాలంటే మొత్తం ఈశోపనిషత్తు అంతా చెప్పేస్తుంది, చెప్పమ్మా అని చెప్పన్నారు. ఆ భక్తురాలకి ఈశోపనిషత్తులో పట్టుమని 5 శ్లోకాలు తెలిసింది, 5 శ్లోకాలకు మించి తెలియదు. ప్రభుపాదుల వారు ఏమంటున్నారు, ఆ పండితుడికి సభా జనానికి అందరికీ ఈమెకి ఈశోపనిషత్తు మొత్తం తెలుసు కావాలంటే చెప్పేస్తుంది వినండి అని చెప్పి అంటున్నారు. ఆమెకి చాలా భయం వేసేసింది, ఎందుకంటే అక్కడ గురువు గారి పేరు ప్రతిష్ట, ఇప్పుడు అక్కడ నేను ఈశోపనిషత్తు మొత్తం చెప్పాలి, తనకు తెలిసిన 5 శ్లోకాలు మొదలు పెట్టమ్మా అని చెప్పాను. ఇక మొదలు పెట్టింది, ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణ ఉదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఈశావాస్యమిదం సర్వం అని మొదలు పెట్టి చెప్తూ 5 శ్లోకాలకు చెప్పేసింది. 5 శ్లోకం వచ్చేసరికి ఆమె గుండె వేగం పెరిగిపోతుంది, ఎందుకంటే తర్వాత 6 ముక్క కూడా రాదు. 5 శ్లోకం పూర్తి అయిపోయింది, ఏనా ఇంకా చాలు, అన్నమంతా కూడా ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది ఉడికిందో లేదో, ఇన్ని శ్లోకాలు చెప్పింది చూడండి, ఈశోపనిషత్తు మొత్తం వచ్చి ఉడికి అని అన్నారు ప్రభుపాద. ఆమె బతికేనరా దేవుడా అని చెప్పేసి అనుకుంది, ఎందుకంటే పరమాత్ముడి ప్రేరణ అది. 5 శ్లోకాలు అనుకోవచ్చు, అది పూర్తి వెళ్ళే ప్రభుపాద్ అన్నారు ఇంకా చాలా అన్నారు. ఈమె ఆపేసింది, అక్కడ ఆగలేదు. ఆ పండితుడు లేచాడు, లేచి ఏం శ్లోకాలు ఏమిటది, ఉచ్చారణ అనేది స్పష్టంగా లేదు, శ్లోకాలు ఉచ్చరించారు ఆ ఉచ్చరించిన పద్ధతి అది స్పష్టంగా లేదు, ప్రొనౌన్సియేషన్ సరిగా లేదు అని చెప్పన్నారు. ప్రభుపాద్ అన్నారు, సో ఏవెందో దేర్ ప్రొనౌన్సియేషన్ ఇస్ నాట్ పర్ఫెక్ట్, దేర్ రినౌన్సియేషన్ ఇస్ పర్ఫెక్ట్ అని చెప్పన్నారు. వాళ్ళకు ఉచ్చారణ సరిగా లేకపోయినా వైరాగ్యం పరిపూర్ణంగా ఉందయ్యా, అది చూసి నేర్చుకోండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి అని అంటే, ఈ శ్లోక ఉచ్చారణ కన్నా అందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలి. ఇప్పుడు స్కూళ్ళలో నేను వెళ్తున్నాను, అక్కడ శ్లోకాలు నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటున్నారు చిలకలాగా, దాని అర్థం అంతరార్థం తెలుసుకున్నప్పుడే ఆ శ్లోకం నీకు నిజంగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆ శ్లోకం దాని అర్థం తెలుసుకున్నప్పుడే శ్లోకాన్ని స్పష్టంగా చెప్పగలుగుతాం కూడా, లేకపోతే ఒక్కొక్కసారి శ్లోకం అర్థం కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ, మనం రోజు పాడుతూ ఉంటాం మంగళారతి, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద యస్య ప్రసాద నగతి కుతోపి. దీని అర్థం ఏంటంటే యస్య ప్రసాద భగవత్ ప్రసాద, ఆయన అంటే ఇక్కడ గురువు గారు, గురువు కృప ఉంటే భగవంతుడి కృప ఉంటుంది, యస్య ప్రసాద నగతికి తోపి, ఆయన కృప ఉంటే మనం గతి లేకుండా పోతాం. దాని అర్థం అది, యస్య ప్రసాద భగవత్ ప్రసాద, ఈయన కృప ఉంటే భగవంతుడి కృప వస్తుంది, యస్య ప్రసాద ఈయన కృపే ఉంటే నగతికి తోపి, గతి లేకుండా పోతాం. దాని అక్కడ శ్లోకం అది కాదు, యస్య ప్రసాద భగవత్ ప్రసాద యస్యా ప్రసాద నగతికి తోపి, అంటే యస్యా ప్రసాద ఈయన కృపే లేకపోతే నగతికి తోపి, గతి లేదే మనకు అసలు. అది దాని అర్థం. దీర్ఘం తేడాలో చూడండి, ఈయన కృప ఉంది లేదు అనే రెండు మాటలు వచ్చేస్తున్నాయి అక్కడ. యస్య ప్రసాద అంటే ఆయన కృప ఉంటే, యస్యా ప్రసాద ఆయన కృప లేకపోతే నగతికి తోపి, నీకు గతి లేదు. కాబట్టి భావం ముఖ్యమే, అదే సమయంలో దాని అర్థాన్ని మనం తెలుసుకుని కనుక పాడినట్లయితే ఇలాంటి ఈ అక్షరాల్లో కూడా పొరపాటు చేయకుండా స్పష్టంగా పాడతాం. ప్రభుపాదలు ఒక రోజు ఉపన్యాసంలో చెప్తారు, వాళ్ళు పాడుతూ ఉంటే ప్రణామ మంత్రం చెప్తూ ఉంటే ఒక శిష్యుడు ప్రణామ మంత్రం ప్రభుపాదల వారి ప్రణామ మంత్రం అని చెప్తున్నాడు శిష్యుడు, చెప్తుంటే ప్రభుపాదల వారు అంటున్నారు ఆయన చక్కగా, నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రసాద భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నితి నామిని నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచార ప్రభుపాద స్టాప్ స్టాప్ ఏమన్నా ఒకసారి చెప్పాను, నమస్తే సరస్వతి దేవి, నమస్తే సరస్వతి దేవి ఏంటి, అదిగా నిన్నద్దు నేను ఇప్పుడు సరస్వతి దేవి గురించి మన ప్రణామంత్రంలో లేదు, సరస్వతి దేవి ఆమె చదువుల తల్లి, నా ప్రణామంత్రంలో ఆమెను ఎందుకు మీరు ప్రవేశపెడుతున్నారు. అక్కడ మంత్రం ఏమిటి, నమస్తే సారస్వతే దేవే, సారస్వతే అంటే సరస్వతి గోస్వామి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి శిష్యుడైనటువంటి అని దాని అర్థం. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి, కాబట్టి మీరు సరస్వతి దేవి అనకండి, అది అపార్థం అవుతుంది, సారస్వతే దేవే. సరస్వతిదేవిని ప్రార్థించేటువంటి సన్నివేశం మళ్ళీ అది వేరే ఉంది. రోజు మనం సరస్వతిదేవిని ప్రార్థిస్తాం, ప్రార్థించట్లేదా, ప్రార్థిస్తున్నాం మనం కూడా, నారాయణం నమస్తుభ్యం నరంచైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తథోజయం ఉదీరయత్. అక్కడ చదువుతల సరస్వతీదేవికి భగవంతుని సాహిత్యావతారమైన వ్యాసమునికి నా నమస్కారాలని అక్కడ చెప్తున్నాం మనం, అది ఉంది. ఇక్కడ ప్రణామ మంత్రంలో సారస్వతే దేవే, కాబట్టి అక్షరాలకి ఉచ్చారణకు అంత ప్రాధాన్యత ఉంది, అదే సమయంలో భావానికి కూడా అంతే ప్రాధాన్యత ఉందన్నమాట. అందుకని హనుమచర్ల వారు ఏం చెప్పారు, భావములోన బాహ్యమునందున గోవింద గోవింద యని కొలువవు మనసా భావములోన బాహ్యమునందున. భావంలోనూ ఉండాలి, బాహ్యంలోనూ దాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి. అలా అని చెప్పేసి నేను నా ఉద్దేశం, ఇప్పుడు ఎవరైనా ఎస్యా ప్రసాద చెప్పకపోతే వాళ్ళదంతా తప్పు అనుకోకండి, భావం అనేది ఉంది దాన్ని గుర్తుపెట్టుకోండి హెచ్చరిక. అదే సమయంలో మనం తెలుసుకునే దానిని నేర్చుకోవాలి. లేదు ఎవరైనా ప్రణామంత్రం చెప్పడం నమస్తే సరస్వతి కానీ తప్పు చెప్పారు అనుకోకండి, భావం అనేది ఉంది వాళ్ళ దగ్గర, భగవంతుడు సేవ చేసేవాళ్ళు. అదే సమయంలో తెలుసుకుని దాన్ని దీర్ఘంగా చెప్తే ఇంకా స్పష్టంగా ప్రభుపాదులు వారు చెప్పిన సూచన పాటించినట్లుంటుంది. ఆయన ఉపన్యాసంలో శిష్యులకు చెప్పారు సారస్వతీ దేవి అని చెప్పండి.
కాబట్టి ఇలా ఈ సంస్కృత శ్లోక ఉచ్చారణ అనేటువంటిది ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఇందులో ఒక్క ఉచ్చారణలో ఒక అక్షరం తేడా వచ్చినా చాలా చాలా తేడాలు వచ్చేస్తాయి. అందుకని కలియుగానికి నిర్దేశించినటువంటి యజ్ఞం ఏమిటి? సంకీర్తన యజ్ఞం. కృష్ణుడు భగవద్గీతలో విభూతి యోగం అంతా చెప్పేటప్పుడు అంటాడు అర్జునుడితో, అర్జున యజ్ఞానాం జప యజ్ఞోస్మి, యజ్ఞాలలో జప యజ్ఞాన్ని నేను అని చెప్పంటాడు. కాబట్టి మనం జప యజ్ఞాన్ని తీసుకున్నట్లయితే ఈ చేసే జప యజ్ఞంలో దోషాలు ఉన్నప్పటికీ కూడా, ఉన్నప్పటికీ ఏంటి, ఉన్నాయి, రోజు జరుగుతున్నాయి, జరగబోతాయి, అయినా కూడా కృష్ణుడు ఏం చేస్తాడు, మనం చూపించిన కొద్దిపాటి, అత్యంత కొద్దిపాటి నిజాయితీని తీసుకుని ఆయన మనకు అనుగ్రహాన్ని ఇచ్చి ఒక రోజుకి ఇందులో మనల్ని పరిపూర్ణం చేస్తాడు. అది భక్తి సేవ విధానంలో ఉన్న గొప్పతనం. పుంసవన వ్రతం చివరిలో దితి పొరపాటు చేసినా గాని, ఇంద్రుడు పొరపాటు ఉద్దేశంతో అక్కడ ఉన్నా గాని, చివరికి ఇద్దరికి ఏం అనుగుడింది, ఇద్దరికి కూడాను మంచి ప్రయోజనమే అనుగుడింది, భగవంతుని యొక్క భక్తి అనుగుడింది అనమాట. కాబట్టి ఆ భగవన్ నామానుకునేటువంటి శక్తిని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో భగవన్ నామానుకునే శక్తిని ఒక భక్తుడు ఎలా ప్రార్థిస్తున్నాడు అనేది వివరిస్తున్నారు. మనం ఒక 3 నిమిషాల్లో ఈ కీర్తన ముగిద్దాం.
గౌరంగ బోలితే హవే పులకుశరీరా హరి హరి బోలితేన నయన బబినీరా. గౌరంగ బోలితే హవే శరీర హరి హరి బోలితే నయన బబినీర. గౌరంగ బోలితే హవే పులక శరీర హరి హరి బోలితే నయన బబినీర. గౌరంగ బోలితే అబే పులక శరీర ఆరకబేనీతాయి చందే కరుణా హైవే సంసారా వాసన మోర కవే తుచ్చహవే. ఆరకబేనీతాయి చందే కరుణా హైవే సంసారావసన మోర కవే తుచ్చహవే. విషయ చరియా కవే శుద్ధవిమాన కవే హమహే రవు శ్రీ వృందావన. విషయ చరియా కవే శుద్ధ విమాన హే రాబో శ్రీ వృందావన. రూపరఘునాద పదే హైవే అకూతి కవే హమ భుజోబోసే యుగళ పిరీతి. రూపరఘునాద పదే హైవే అకూతి కవే హమ భుజోబోసే యుగళ పిరీతి. రూపరఘునాద పదే రహుమోరాశ ప్రార్థన కరో ఏ సదా నరోత్తమదాస రుక్మిణీనాథపదే రఘుమూరాశయ ప్రార్థన కరోయి సదా నరోత్తమదాస గౌరంగా బలితే హరి తులకేశ్వరీర హరి హరి బోలితే నయన బదునీర గౌరంగా బలితే హరి జయ జయ ప్రభుపా 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 ప్రభుపా
గౌరంగా బోలితే హబే పులకు శరీర హరిహరి బోలితే నయన బబెనేర. గౌరంగా అనంటే శరీరం పులకిస్తుంది, హరిహరి అని చెప్తే బోలితే నయన బబినేర. నయన బబినేర అంటే అశ్రుధారలు ఆనంద బాష్పాలు వస్తాయి. ఎప్పుడుకొస్తాయో అనేది చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ప్రార్థన చేస్తారు, నయనం గలది అశ్రుధారయ అని చెప్పి. ఆరకబే నితాయ్ చందర్ కరుణా హోయబే. నితాయ్ చందర్ అంటే నితాయ్ చంద్రుడు నిత్యానంద ప్రభు. ఆయన కరుణ గనక నీకు వచ్చింది అంటే సంసార వాసన మొర కబే తుచ్చహాబే. సంసార వాసనలన్నీ కూడా మొత్తం కబే తుచ్చహాబే, అవన్నీ కూడా తుచ్చం అని చెప్పేసి మనకు అనిపిస్తాయి. విషయాచర్య కబే శుద్ధ హాబ్యమైన విషయాచర్య, చర్య అంటే చోడదీయ విషయ, ఈ విషయం అనేటువంటి విషయాన్ని భౌతికమైనటువంటి విషయాశక్తిని చర్య వాటిని వదిలించుకొని శుద్ధ హాబే మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకున్నట్లయితే కబే హమ హేరబో అప్పుడే నువ్వు నిజంగా శ్రీ వృందావన ధామంలో అడుగు పెడతావు. రూప రఘునాథ పదే హోయిబే ఆకుతి కబేహమ భుజోబసే యుగల పీరితి. ఇది ఉపదేశ అమృతంలో ఉపోద్ఘాతంలో ప్రభుపాదులు వారు చెప్తారు ఈ శ్లోకాన్ని. రూప రఘునాథులు గోస్వాములతో ఉన్నటువంటి తత్వాన్ని ఏ రోజైతే మనం అర్థం చేసుకుంటామో పదే హోబి ఆకుతి వారి యొక్క అడుగుజాడలు ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడే జుగల పీరితి, జుగల పీరితి అంటే రాధాకృష్ణులు, రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. రూప రఘునాథ పదే రఘుమోర ఆశ, రూప గోస్వామి మొదలుకొని రఘునాథ గోస్వామి వరకు వారి యొక్క పాదపద్మాల చెంత నాకు ఒక ఆశ ఉంది. ఏమిటంటే అది ప్రార్థన కొరయ్యే సదా నరోత్తమదాస. ఈ నరోత్తమదాస ఎప్పుడు ఏమని ప్రార్థిస్తుంటాడు అంటే రూప గోస్వామి మొదలుకొని రఘునాథ దాస గోస్వామి వరకు ఉన్నటువంటి షడ్గోస్వాముల యొక్క ఆశ్రయాన్ని పాదపద్మాల రక్షణని కోరుతూ ఉన్నాడు. ఇది ఈ కీర్తన యొక్క అర్థం. శ్రీమద్ భాగవతంకి శ్రీల ప్రభుపాదకి ఇతయ గౌర్ ప్రేమనందే హరి హరి బో.